క్రీస్తు ప్రభు పేరిట వందనాలు. నా సాక్ష్యాన్ని నేను ఎలా రక్షించబడ్డాను, ఏ విధంగా క్రీస్తు నడిపించబడ్డాను అనే దానికోసం ఈ వివేకాలను నాకు సంబంధించినటువంటి మా యేసు సోదరికి వందనాలు. సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వకంగా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ప్రార్థన చేసుకుని నా సాక్ష్యాన్ని మొదలు పెడతాను. కొన్ని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధిగా ప్రేమల తండ్రి, జీవముగల మా యేసయ్య, మహోన్నతమైన మా పరమ తండ్రి, మీ పాదాల దృష్టికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన తండ్రి. అంతుడను అయోగ్యను ఎన్నికలు లేని వాళ్ళకి నెలకొని మీరు ఈరోజు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు ఆ సాక్ష్యాన్ని పంచుకుని మిమ్మల్ని మహింపరచడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. ప్రతి కలయిక కనుక మీ ప్రణాళిక ఉంటుంది, మీ విడలితోటి కలయిక కనుక జిన్నాకు ఏం ఉద్దేశించి ఏ సత్యలో మన ప్రజలుగా మీరు మాట్లాడారో నాకైతే తెలియదు అంటుంది అయ్యా. మరి మీ మహిమ కోసం నేను ఉండినట్లు సహాయం చేయండి. నా ప్రతి మాట, నా ప్రతి పలుకు తండ్రి మిమ్మల్ని మహింపరిచినట్లు కనికరం చూపించండి. మీరు తెలియకపోవడం మెరుగుపరిచి మీకోసం ఆ తండ్రి నాయన కొనసాగే జీవితం అనుగ్రహించమని కూడా ప్రాధాన్యత వేయకండి. నా మాటల్ని మీరు దీవించండి, మహిమకరంగా నడిపించమని సాధించి వేయించండి. కొద్దిసేపు పరిశుద్ధి నామలు ప్రార్థించి కలిగిస్తున్నాను నా పర్వతండి. అందరికీ వదనాలు. నా పేరు ఆనందబాబు. నాది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్నూరు మండలము నీరుగోలు గ్రామం. ఒరిజినల్ గా నాది గుంటూరు గ్రామం. మీరు పోయినసారి మీరు వరదన గారి సాక్షి విన్నారు. ఆ వరదన గారు నా బంధువు, నాకు నా ఇంటి పేరు కూడా తిమ్మాతి. ఆయన మేమందరం కూడా గుంటూరు గ్రామం నుంచి వచ్చిన వాళ్ళం, ఒకే కుటుంబీకులం. కాబట్టి మేము మా అమ్మగారి అమ్మగారి ఊరు నిడుగురోలు గ్రామం కాబట్టి మా నాన్నగారు అక్కడికి వచ్చేసారు. మేమంతా అక్కడే ఉండటం జరిగింది. నా పుట్టుక పెరగటం అంతా కూడా నా విద్యా సంస్థం నిడుగురోలు గ్రామం నుంచి జరిగింది. అయితే బేసికల్గా మా కుటుంబం దేవునికి దూరంగా ఉన్నటువంటి కుటుంబం. వాస్తవం చెప్పాలంటే ఈ కోస్తాలో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఎస్సీస్ అందరూ క్రైస్తవులుగానే ఉంటారు. అంటే క్రీస్తు ప్రభుని పూర్తిగా అంగీకరించిన వాళ్ళుగా కాకుండా విగ్రహారాధనకి అయితే వెళ్ళరు కానీ అందరూ క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ ఇవే చేస్తారు. ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే ప్రార్థనే చెప్పుకుంటారు. కృతజ్ఞత కూడిగా దేవునికి ప్రార్థన కోరుతుందని చేస్తారు ప్రతిదీ కూడా. పిల్లలు చదువు మొదలైనా లేదంటే ఇంకొకటి ఇంకొకటి పిల్లలు చదువులు పాస్ అయినప్పుడు కానీ పై తరగతులకు వెళ్ళేటప్పుడు కానీ ప్రార్థన పెట్టుకుని చేస్తారు. అయితే పూర్తిగా దేవునికి సమర్పించుకున్న వారిగా ఉండదు. అలాంటి కుటుంబం మాది కూడా ఒక కుటుంబం. మా నాన్నగారికి దేవుని మీద ప్రార్థన జీవితం కానీ ఇలాంటిది ఏమి లేదు. ఆయనకి అన్ని అలవాట్లు ఉండేవి. మా అమ్మగారు కూడా ప్రార్థన జీవితం లేదు. ఆమె లోకానుసారం అంటే అంటే ఈ విగ్రహారాధన లేదు కానీ దేవుళ్ళు ప్రార్థించడం, కుటుంబ ప్రార్థన ఉండటం, అయితే మందిరానికి వెళ్ళటం అనేది ఉండేది కాదు. ఇలాంటి కుటుంబంలో నుంచి నేను వచ్చినవాడిని. చిన్నతనం నుంచి కూడా దేవుడు అయితే మా నాన్నగారికి నేను అలవాటులో కానీ నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితుడు ఉన్న తెలియని వాళ్ళు వాళ్ళ అలవాటులో కానీ నేను ఎప్పుడు నాకు అది అంటే దారి నాకు తెలియదు. ఎందుకంటే మా పరిస్థితిని బట్టి నేను ఆ రోజు తెలియవని కాదు. మీకందరికీ తెలియాల్సింది మా కుటుంబం పూర్తిగా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం పూర్తిగా అంటే ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు జీవితం ముఖ్యమే ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే డైలీ బ్రెడ్ కోసం ఫుడ్ కోసం పోరాటం చేసేటటువంటి కుటుంబాలు ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు భోజనం ఉండేది. అలాంటి కుటుంబంలో ఉండి చూసిన వాడిని నేను. కాబట్టి నా ఆలోచనలు నా తలంపులు ఎప్పుడు కూడా ఆ భోజనం కోసం పోరాటం చేసి ఫస్ట్ ఫర్ ఫుడ్ లాగా ఉండేది మా పరిస్థితి. సో అలాంటి పరిస్థితిలో నేను అందరిలాగా ఆటపాటలకి లేకపోతే ఇంకో రకమైనటువంటి విషయాలు ఆలోచన ఉండేది కాదు. మా అమ్మగారు ఎప్పుడు ఆదివారం కానీ అంటే నాకు ఒకటేది వయసు వచ్చేసరికి 12 సంవత్సరాలు వయసు వచ్చేసరికి నన్ను అన్ని పనుల్లోకి పంపిస్తూ ఉండేవాళ్ళు. స్కూల్ పని అన్నిటికి వెళ్ళేవాడిని, ఏ పని ఉంటే ఆ పని సమ్మర్ వెకేషన్ ఉన్నప్పుడు ఆటలు వెళ్తాం కానీ ఇలాగే నేను అందరిలాగా కుటుంబాల్లో కలిసి తిరగటం లేకపోతే సినిమాలని ఆటపాటలని లేకపోతే ఇంకోటం పోటం కలపడానికి కూడా సమయం ఉండేది కాదు. నాకు ఆలోచన కూడా వచ్చేది కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం నాకు ఉండేది నా జీవితం. ఇట్లాగా అలవాట్లకి వీటన్నిటికి ఒక విధంగా చెప్పాలంటే మా నాన్నగారికి ఉన్నటువంటి ఈ అలవాట్లను బట్టి బహుశా నేను అటువైపు వెళ్ళేవాడిని కాదు, వాటికి దూరంగా ఉండేవాడిని. చిన్నతనం నుంచి కూడా సిగరెట్ బీడీలు ఉన్నా అలాగే ఈ మందులు చాకాట్లు వీటన్నిటికీ చాలా దూరంగా ఉండేవాడిని. ఫ్రెండ్స్ అందరూ వాటిలో ఉండేవాళ్ళు కానీ వాళ్ళతో పాటు ఉన్నప్పటికీ ఆ అలవాట్లోకి నేను వెళ్ళేవాడిని కాదు. దేవుడు నన్ను ప్రత్యేకించినట్టే అనుకోవాలి. దీన్ని బట్టి చూస్తే మనకి వాక్యం ఉంది కదా, జగతికి సునాదులు వేయబడక ముందే మన గురించి ప్రణాళిక దేవుడు రచించాడు. కాబట్టి ఆ ప్రణాళికలో మనం నడిపించినట్టు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నేను తర్వాత రక్షణ రోజు వచ్చిన తర్వాత ఆలోచిస్తే దేవుడు నన్ను ప్రత్యేకపరిచి ఒక ప్రత్యేకమైన జీవితం ఇచ్చినట్టున్నాడు. దాన్ని పాపంలో కానీ లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లో కానీ పోకుండా దేవుడు నన్ను ప్రత్యేకపరిచడేమని తర్వాత నాకు అనిపించింది. సో ఆ విధంగా ఉండేవాడిని. ముఖ్యంగా ఏంటంటే చిన్నతనం నుంచి చదువులో తెలివిగా ఉన్నప్పటికీ చదవటం అనేది సరిపడే అవకాశం ఉండేది కాదు. ఈ పండుగలు వచ్చిన తర్వాత ఎలక్పోయినటువంటి తర్వాత చదువులో వెళ్ళకపోవటం అట్లా ఉండేది. ఒక్కోసారి చదువుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ముఖ్యంగా ఏంటంటే మా ఇంట్లో కరెంట్ అనేది ఉండేది కాదు. చిన్న కిరోసిన్ గుడ్డికి ఒకేసారి దానికి ఒత్తిడి పెట్టి ఆ సీసా నుంచి వచ్చేటువంటి అది వెళ్తలో ఉండేవాడు. అప్పుడు చదువుకోవడానికి కూడా రాత్రి కూడా అవకాశం ఉండేది కాదు. ట్యూషన్ వెళ్ళటానికి మా పరిస్థితి ట్యూషన్కి డబ్బులు కట్టేంత స్థితి కూడా ఉండేది కాదు. కాబట్టి వీటన్నిటికి కొంచెం దూరంగా ఉంటూ చదువుకి నెగ్లెక్ట్గా ఉండేది. ఎంత చదివి ఉన్నప్పటికీ వాటికి మాత్రం అవకాశం ఉండేది కాదు. ఇట్లా కొన్ని రోజులు నేను చదువులో కూడా వెనకబడిపోయినటువంటి పరిస్థితి నాకు ఉంది. అయితే దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఎప్పుడూ కూడా ఇంటర్మీడియట్ అయితే కొన్ని సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు నేను అక్కడ చదువు కూడా చదివేశాను. డిగ్రీకి ఇంటర్కి డిగ్రీకి మధ్యన ఒక 3 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఈ 3 సంవత్సరాలు కూడా పూర్తిగా వ్యవసాయ పనుల్లో మా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ స్థితిలో ఉండేవాడిని. అది తర్వాత డిగ్రీకి జాయిన్ అవటం జరిగింది. అది మా ఊర్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో కాకుండా నేను బాపట్ల వెళ్ళిపోయాను. ఎందుకంటే మా పెదనాన్నగారి పిల్లలు వాళ్ళు నాకంటే కొంచెం వయసులో పెద్ద ఆడపిల్లలు, వాళ్ళందరూ డిగ్రీ చేస్తున్నారు. వాళ్ళందరం కలిసి వాళ్ళకుంటే ఉద్యోగం రాలేదు కాబట్టి ట్యూషన్ పెట్టాను కానీ పిలిచారు. ఆ ట్యూషన్ పెట్టే దాంట్లో నేను ఇంగ్లీష్ను మ్యాథ్స్ చదవటం కోసం నన్ను తీసుకెళ్ళారు. అయితే మధ్యలోనే వాళ్ళు వదిలేసిచ్చారు. నేను బాపట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నా డిగ్రీ నేను మొదలుపెట్టాను. బేసికల్గా మ్యాథ్స్ స్టూడెంట్ నేను. అయితే నాన్ లోకల్ దాని కింద నాకు వాళ్ళు డిగ్రీలో బిఎస్సీలో సీట్ ఇవ్వలేదు. అందుకని బిఏ ఇంగ్లీష్ లిటరేచర్లో జాయిన్ అయ్యాను. బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ జాయిన్ అయ్యి అక్కడ ఆ ట్యూషన్ చేసుకుంటూ ఈ కాలేజీకి వెళ్ళడం జరిగేది. ఫస్ట్ ఇయర్లో స్టేట్ అయితే నేను జాయిన్ అయ్యాను. అప్పుడు నేను కుటుంబానికి అందరికీ దూరంగా ఉన్నాను. ఉన్నప్పుడు నాకు ఒక తలంపుగా వచ్చి నేను ఫస్ట్ టైం నా జీవితంలో దేవునిలోకి ఎలాగంటే ఓ 24 గంటలు దేవునికి సమర్పించుకున్నట్టుగా ఉపవాస ప్రార్థన చేశాను నేను. అది ఎప్పుడు అంటే 1988 డిసెంబర్ 24 రాత్రి నుంచి డిసెంబర్ 25 రాత్రి వరకు పూర్తిగా, అంటే కనీసం నీళ్లు కూడా కాకుండా బైబిల్ ముందు పెట్టుకుని ఆ బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు ఉన్నాను. అంత అది నా మొదటి నా జీవితంలో మొట్టమొదటి ప్రార్థన జీవితం, ఉపవాస జీవితం. సో అట్లా నేను మొట్టమొదటిసారి నేను నా జీవితంలో దేవునికి సమర్పించుకున్నట్టుగా 24 గంటలు దేవునిలోనే ఉండి ప్రార్థించాను. నాకు నా మేనమామ కొడుకు నాగరాజు అని ఆ పిల్లోడు నాకంటే ముందుగా ఆ దేవునిలోకి వచ్చినాడు. ఆ పిల్లోడు నాకు ఒక ఇంగ్లీష్ న్యూ టెస్టమెంట్ బైబిల్ ఇచ్చాడు. ఆ న్యూ టెస్టమెంట్ బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ చదువుకుంటూ ఆ రోజంతా నేను దేవునిలో కలవటం జరిగింది. అదే నా జీవితంలో మొట్టమొదటి ప్రార్థన జీవితం అనుకోవాలి. అంటే ఇంతకుముందే నేను చెప్పాను, నాకు అలవాటు ఉన్నా లేకపోయినా ప్రార్థనలు జరిగేటప్పుడు వెళ్ళి చూసిన వాళ్ళు. మా ఊర్లో ఇంకోటి ఏంటంటే నందు జీరావు గారని ఆయన రైల్వేలో పనిచేసేవాడు. ఆయన పాస్టర్, ఆయన సొంతంగా సంఘం నడిపించుకునేవారు. ఆయన ఏం చేసేవంటే సమ్మర్లో ఈ మీటింగ్స్ పెట్టేవారు, కోటాలు పెద్ద పందిర్లు వేసి ఆ పందిర్లో ఆయన సొంత ఖర్చులతో ఎవరి దగ్గర కూడా డబ్బులు ఆశించకుండా ఆయన కోటాలు పెట్టేవారు. మా ఊరిళ్ళందరూ విశ్వాసులు అందరూ, లేకపోతే అందరూ కూడా వెళ్ళి కూర్చునేవారు. అలా నేను కూడా నా చిన్నతనం నుంచి ఆ కోటాలప్పుడు వెళ్ళి కూర్చోవటం, అలాగే ప్రార్థనలు ఎక్కడ జరిగినా కానీ అందరితో పాటు వెళ్ళి కూర్చోవటం జరిగేది. అది సమర్పణ జీవితం లేదు, పూర్తిగా దేవుని సమర్పణ కానీ అలా లేదు. ఈ విధమైనటువంటి దేవుని వాక్యాన్ని వినటానికి పోవటం, తర్వాత వయసు వచ్చినా కూడా 16 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు కూడా ఇదే దేవరావు గారితో పాటు కలిసి వెళ్ళటం, ఆయనకి సపోర్ట్గా ఉండటం అనేది జరిగేది. అంతే తప్ప సమర్పించుకోలేదు. కానీ మొట్టమొదటిసారి 88లో నేను పూర్తిగా దేవునికి సమర్పించినట్టు అలాగే జరిగింది నా మొట్టమొదటి ప్రార్థన జీవితం. సో అక్కడి నుంచి ప్రతి సంవత్సరం నేను క్రిస్మస్ రోజు మాత్రం కంపల్సరీగా ఉపవాసం ఉండేవాడిని. అలాగే నాకు 90లో నవంబర్లో నా పెళ్ళి అయింది. 1990 నవంబర్ నాకు పెళ్ళి అయినప్పుడు ఆ పెళ్లి అయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు కూడా కొనసాగించాను. తర్వాత క్రిస్మస్ రోజు పండుగ రోజు ఎందుకు లేని చెప్పేసి మా మిస్సెస్ ఆనందం చేసి ఇది అక్కడి నుంచి ఆ రోజును మార్చుకుని మరి ఒక రోజుగా నేను ఉపవాసం చేయటం మొదలుపెట్టాను. అయితే నా మిస్సెస్ కూడా నా వారి కూడా తన చిన్నతనం నుంచి దేవుణ్ణి ఉన్నటువంటి వ్యక్తి, ప్రార్థన ఎక్కువ గడిపేదావిడ. చిన్నతనంలోనే 10వ తరగతి కల్లా ఆమె బాప్తిస్మం తీసుకుంటే బాప్తిస్మం కాదు పరిచయం దాపించండి కూడా జరిగింది. కాబట్టి ఆమె నాకంటే ఎక్కువగా ప్రార్థనలో ఉండేది. మ్యారేజ్ అయిన తర్వాత మరి ఎక్కువగా నేను ప్రార్థన గడపదు, ఎందుకంటే నా భార్య సహవాసం చేసి నేను ఇద్దరం ప్రార్థనలో ఎక్కువ గడిపేవాడు. కారణం ఏంటంటే నేను చెప్పాను, మా కుటుంబం చాలా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం. ఏ విధమైనటువంటి ఆధారం లేదు, పొలాలు కానీ ఆస్తులు కానీ లేదు. మాకు ఒక తెలిసి అంటే 1986 వరకు మాకు సొంత ఇల్లు లేదు, అంటే స్థలం కూడా లేదు. ఒక గదిని కూడా ఎక్కడ మా సొంత మాకు అంటే లేదు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు పనులకు వెళ్ళి సంపాదించినటువంటి ఒక 1200 రూపాయలతోటి మేము 2.5 సెంట్లు భూమిని కొనుక్కోవడం జరిగింది. అప్పుడు అదే మాకు మొట్టమొదటిసారి మాకు మా జీవితంలో పెనుకున్నటువంటి స్థలం. ఆ స్థలంలో మేము వెళ్ళేసుకోవటం అక్కడి నుంచి మాకంటూ ఒకటి రావటం జరిగింది. కేవలం ఇంత పేదరికంలో ఉన్నాం కాబట్టి మాకంటూ ఆధారం లేదు కాబట్టి ఎప్పుడు కన్నీటితోటే ఉండేవాళ్ళు ఎక్కువ శాతం. పెళ్ళిన తర్వాత ఇంకా అది ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే నన్ను నేను పోషించుకోవాలి, ఉద్యోగం లేదు, మరి మా అమ్మ నాన్నకి సహాయం చేయాలి, ఇవన్నీ నాకు ఉండేవి. కాబట్టి ఇంకా పాండ్యుడి డిగ్రీలో ఉన్నాను కానీ నేను ఇప్పుడు నా పిల్లలతో చాలా కష్టపడాల్సి వచ్చేది. పొద్దున లేచి ఏదో ఒక పని చెంటే ఆ పని నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీ చెంటే సాయంత్రం మళ్ళీ రావటం, ఈ విధంగా అన్ని పనులు చేసుకునే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిని బట్టి నాకు 90లోనే ఏపీఎస్సీ ఆర్ఎస్ఐ నోటిఫికేషన్ పడినప్పుడు దానికి అపీర్ అయ్యాను. నేను అపీర్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఇంటి వరకు వెళ్ళి వచ్చింది అనేటువంటి ఆశతో ఉన్నాం, ఎందుకంటే మా పెద్దమ్మ గారి కొడుకు మగలు బాబురయ్యారు. ఆయన అప్పుడు ఎస్పీ దీంట్లో చేస్తూ ఉండేవాడు, ఫార్మసీ దాంట్లో. సో కాబట్టి ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే మీకు మంచి మార్క్స్ వచ్చినాయి కదా, మీకు రిటర్న్లో మంచి మార్క్స్ వచ్చినాయి, వస్తుందిలే అని చెప్పి అన్నారు ఆయన. కాబట్టి ఆయన వస్తుందని ఆశతో ఉన్నాను. పెళ్ళి అయ్యింది, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, వచ్చిందని ఆశతో ఉన్నాను. అయితే రాలేదు, పేరు చూస్తే రిజల్ట్స్ రాలేదు. ఇంటర్వ్యూలో బహుశా నాకు ఎక్కువ మార్కులు రాలేదు కాబట్టి నాకు ఆ ఉద్యోగం రాలేదు. అయితే నా పేదరికాన్ని బట్టి నేను చాలా ఏడుస్తూ ఉండేవాడిని. నేను నా భార్య ఇద్దరం కలిసి అక్కడికి పెళ్ళి అయింది కాబట్టి ఏడుస్తూ తన్నిటితోటి కాంతం చేస్తాం, అయ్యా మరి మాకు ఈ విధమైనటువంటి ఏర్పాటు లేదు కదా, మాకు ఇంకా వేరే ఆధారం లేదు బతకడానికి చేయడానికి. తండ్రి మరి ఎట్లాగంటే చేసిందేమో నా భార్య ప్రతిరోజు కన్నీటితోటి ప్రార్థన చేసుకుంటుండేవాడు. నెక్స్ట్ మళ్ళీ 91లో నోటిఫికేషన్ పడ్డప్పుడు ఆ నోటిఫికేషన్ మళ్ళీ అప్పీర్ వచ్చినాను. ఫస్ట్ విజయనగర్ అంటే ఆ టెస్ట్ పెట్టండి, మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టాను త్రీ స్టార్ కోసం. ఫస్ట్ ఈవెంట్ అయిపోయింది, ఫస్ట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత క్వాలిఫై అయ్యి, క్వాలిఫై అయిన తర్వాత ఇక రిటర్న్ టెస్ట్కి ఫిజికల్ టెస్ట్కి చదువుకోవటం ప్రాక్టీస్ చేసి మొదలు పెట్టాను. అయితే ఎప్పుడైతే ఇది వచ్చామో బహుశా సరైనటువంటి ఫుడ్ తీసుకోకపోవటం పోవడం వల్ల నాకు సిన్బోమ్ పెయిన్స్ వచ్చినాయి, రెండు సార్లకి సిన్బోమ్ పెయిన్స్ వచ్చినాయి. ఎంత భయంకరంగా వచ్చిందంటే కనీసం నేను టాయిలెట్కి కూడా పోలేనటువంటి పరిస్థితి అనమాట. కూర్చుని లెగిస్తే కాళ్ళు విపరీతమైనటువంటి పెయిన్ ఉండేది, ఎవరో పట్టి లాగినట్టు అంత భయంకరమైనటువంటి పెయిన్స్ ఉండేది. ఇది ప్రాక్టీస్ మానేశాను. ఇది ఏడ్చుకోవటం తప్ప వేరే మార్గం లేదు, దేవుని పాదాలు తప్ప ఇంకొక మార్గం మాకు లేదు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను నా భార్య ఇద్దరిని కూడా ఇక ప్రార్థన మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ ప్రార్థించడం ప్రార్థించినప్పుడు ఇక త్రీ స్టార్ టెస్ట్కి వెళ్ళాలి. సెకండ్ టెస్ట్ కంటే ముందు త్రీ స్టార్ టెస్ట్ ఉండేది కదా, ఆ త్రీ స్టార్ దానికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో నేను అప్లై చేస్తున్నాను, గోసమలు స్టేడియంకి వెళ్ళాలి. అయితే మా పెద్దమ్మ గారి కొడుకు టెన్త్ క్లాస్ బోర్డులో పనిచేసేవాడు ఆయన, శివన్ రాజు గారు అని. ఆయన చిన్నతన నుంచి నాకు ఉపదేశం దగ్గర నుంచి ఆయన ప్రార్థన ఎక్కువ జరిపేవాడు. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో జైలం పెట్టేసి ఆయనే ఫాస్ట్గా నడిపిస్తున్నాడు. రిటైర్మెంట్ తర్వాత అసిస్టెంట్ కమిషనర్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఫుల్ టైమ్ ఆయన సర్వీస్ చేస్తున్నారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఈ టెస్ట్లో కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఉండేవాడు, ఆయన ఇంట్లో ఉండి అక్కడి నుంచి టెస్ట్ అటెండ్ అయ్యాను. అప్పుడు సాయంత్రం అప్పుడు వాళ్ళు ప్రార్థన అంటే నేను దేవుడు పరిస్థితులు గుండా కూడా ఎప్పుడు ప్రార్థనకి దగ్గరగానే తీసుకెళ్ళాడు. నేను దూరంగా ఉన్నప్పటికీ దేవుడు నన్ను ప్రతి సమయంలో కూడా ఆ ప్రార్థన అయితే నడిపించాడు. ఉద్యోగం రాలేదు, ఫస్ట్ ఇంటర్వ్యూ పోయింది, మళ్ళీ సెకండ్ వచ్చింది. సెకండ్ వచ్చినప్పుడు నా పరిస్థితి నా సొసైటీ మీద ఆధారపడేటటువంటి శక్తి లేదు, నా ఘనత లేదు, నా గొప్పతనం లేకుండా పోయింది. అంటే నేను పరిగెత్తగలను, చేయగలను అనేటటువంటి ఆశ ఆ ధైర్యం లేదు. నా వల్ల కాదు సార్, ఈ లోన్ సిగ్నిఫికల్ లోన్స్ పెయిన్ వల్ల నేను పరిగెట్టలేకపోతాను, ప్రాక్టీస్ చేయలేకపోతాను అనేటువంటి బాగా ఆవేదన ఎక్కువ ఉండేది. నేను ఆ విధంగా ఫస్ట్ స్టార్ అయిపోయిన తర్వాత సెకండ్ తరిగి త్రీ స్టార్కి నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్తాం, ఆయన దగ్గర ప్రార్థనలు జరగడం జరిగేది. సో అక్కడ గోసమల స్టేడియంకి వెళ్లే ముందు ఆ రోజు రాత్రి కూడా బాగా పెయిన్స్ తోటి బాధపడ్డాను. హర్యానా వైపు సేవ్ చేసుకుని మా బ్రదర్ ద్వారా కూడా సేవ్ చేసి నేను గోసమల స్టేడియంకి వెళ్ళి స్టేడియంలో ఇక ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయాలి. ఆ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసే ముందు కూడా పెయిన్స్ అనిపించింది. ఇదైతే నేను చూసి ప్రార్థన చేసుకుని ఇతని నా జీవితం చేతిలో పెడుతున్నాను ప్రభు, నాకు సహాయం చేయండి, ఇది లేకపోతే నా జీవితం లేదు అని నేను దేవుని మరచెట్టుకుని గ్రౌండ్ లో దిగాను. సహోదరులారా, దేవుడు అంత ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అంటే నిజంగా నా దీన స్థితిని బట్టి, నా దైవమైన స్థితిని బట్టి దేవుడు నన్ను జ్ఞాపకండి. ఎంత అద్భుతం చేశాడంటే నిజంగా ఆ రోజు గ్రౌండ్ లో దిగిన తర్వాత అప్పటి వరకు నేను ఎంత బాధతో బాధపడ్డానో ఆ పెయిన్స్ వల్ల, ఆ పెయిన్స్ అన్ని ఎదుగుమో తెలియదు. ఈవెంట్స్ అన్ని అయిపోయి మరలా నేను దైవం చేత వచ్చే వరకు నాకు అసలు నొప్పి అనేది ఎట్లాంటిది కూడా తెలియదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నేను ఏపీఎస్సీకి అటెండ్ అయినప్పుడు వచ్చినటువంటి ఈవెంట్స్ లో వచ్చినటువంటి రిజల్ట్ కంటే, స్కోర్ కంటే నేను ఎక్కువ స్కోర్ చేయగలిగాను. ఇంటర్వ్యూలో నన్ను అడిగారు, నువ్వు హై జంప్ కింద చేసావు కదా, నువ్వు ఏమైనా స్పోర్ట్స్ మ్యాన్ అని అడిగారు. అంటే లేదండి, నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదని కూడా అప్రూవ్ చెప్పాను. కాకపోతే వాలీబాల్ ప్రాక్టీస్ చేసేవాడు నేను, అందులో ఆ గేమ్లో నాకు ఇంట్రెస్ట్ అది ఆడేవాడిని చెప్పి చెప్పాను. సో ఆ విధంగా అంత స్కోర్ చేయడానికి, 100% స్కోర్ చేయడానికి ఈవెంట్స్ అన్నిటిలో కూడా దేవుడు కృపనిచ్చాడు. వాక్యం నిజంగా ఎంతో గొప్ప అనుకుంటే నా జీవితం నెరవేరుతుంది. ఎలాగంటే మన కాలం ఏడు కాలం ఏదో చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఆ రోజు నన్ను బలపరిచాడు. బలపరిచి నన్ను ఏడు కాలంలో నా కాలం చేసి బలహీనుడైనటువంటి నన్ను దేవుడి మీద ఆధారపడేటట్టు చేసి బలవంతుడిగా దేవుడు నన్ను ఆ రోజు గ్రౌండ్ లో నిలబెట్టాడు. నిలబెట్టి ఆ టైంలో నాతో పాటు పార్టిసిపేట్ చేసినటువంటి నా టీం మెంబర్స్ అందరికంటే ముందుకు జరిగింది. దేవుడు నన్ను శ్రద్ధ చూపించి అందరికంటే మాస్ ఎక్కువ రావడానికి సహాయం చేశాడు. తర్వాత రిటర్న్ లో కూడా దేవుడు సహాయం చేశాడు. నిజంగా ఉద్యోగం రావడానికి శ్రద్ధ చూపించాడు దేవుడు. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి నన్ను హైదరాబాద్ మహానగరం నడిపించాడు. నా జీవి నా పరిసంతా 2017 వరకు నేను హైదరాబాద్ లో ఉన్నాను. అక్కడే నాకు నా పరిసంతా చేశాను. కాబట్టి దేవుడు నేను శుభ చూపించి ఆ విధంగా అద్భుతం నా జీవితంలో చేసి నన్ను నేను నడిపించాను. ఎన్నో శ్రమలు అనుభవించాను. అనేవిధమైన చదువుకోవడానికి సమయం లేనటువంటి పరిస్థితిలో కూడా దేవుడు నన్ను డిగ్రీలో అందరితో అంటే మా కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ లిటరేచర్ క్లాస్లో కొద్దిమంది ఆశ్రయం, ఆ కొద్ది మందిలో నేను కూడా ఒక డిగ్రీ పాస్ అయ్యాను. ఎక్కడ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ కూడా ఎక్కడా కూడా ఫెయిల్ కాకుండా పాస్ అయినటువంటి కొద్ది మంది మిత్రులు నేను ఒక దేవుడు నాకు ఆ విధంగా ప్రోత్సహిస్తాడు. నా పరిస్థితి ఎలా ఉండేదంటే నా పేదరికాన్ని బట్టి నేను బాపట్లో ఉన్నట్లు చదువుకోవడానికి వెళ్ళాను. అక్కడ నాకు ఏ ఆధారం లేదు, మనం నేను పోషించుకోవాలి. ఇంటి దగ్గర నుంచి కూడా నాకు ఏ విధమైనటువంటి సహాయం దొరికేది కాదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు వాళ్ళని పోషించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. అలాంటి సమయంలో నాకు మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏ విధమైనటువంటి సహాయం వచ్చేది కాదు. కాబట్టి నేను ఫస్ట్ ఇయర్ లో ఉండని ట్యూషన్ చెప్పాను. ట్యూషన్ చెప్పుకుంటే సాయంత్రం ఉదయం వాళ్ళకి ట్యూషన్ చెప్పుకోవాలని నాకు చదువుకోవడానికి అవకాశం లేదు కదా, అలసిపోయేవారు, అయిపోగా నిద్రపోయేవారు. సో ఈ విధంగా నాకు కేవలం కాలేజీలో వినటానికి సమయం ఉండేది తప్ప ఆ కాలేజీలో నోట్ చేసుకున్నది, క్లాస్ లో ఉన్నది నోట్ చేసుకున్నది ఉంటేనే తప్ప వేరే అవకాశం ఉండేది కాదు. అలాగే ఫస్ట్ ఇయర్ అంతా ఈ విధంగా ఉండి నేను చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి నాకు మా బంధువుల సహాయం తోటి అనేక విద్యా కేంద్రం నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని ఆ రోజుల్లో ఉండేది. స్కూల్కి వెళ్లకుండా ఉన్నటువంటి పిల్లలందరినీ ఒక చోట కూర్చి వాళ్ళకి చదువు చేసేటటువంటి స్కీమ్ గవర్నమెంట్ పెట్టింది ఆ రోజుల్లో. నేను ఎప్పుడు చెప్తానంటే 89 మార్చి వచ్చాను. అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు కావాలంటే అందులో ఆఫీసర్గా ఉంటే ఆమెను అడిగి నాకు ఏ విధంగా ఉంది కాబట్టి నన్ను పోషించుకోవడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సహాయం చేయమని చెప్పేసి అడిగాను. అడిగితే ఆమె నన్ను పేరు పిలిచి అక్కడ నందిరాజ్ కోసం ఉండేది, ఆ నందిరాజ్ కోసలో వేకెన్సీ ఉంది. అక్కడ మీరు చెప్పంటే బాపట్ల నేను ఉండేటటువంటి ప్లేస్ నుంచి అంటే నేను ఉండేది ఎక్కడ ఉండే ఉందంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఉండేది బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్. అక్కడ నుంచి నందిరాజ్ కోటకి ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు దూరం ఉంది. అంత దూరం సైకిల్ తోసుకుంటూ వెళ్ళి సాయంత్రం అప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత అతని సాకే వెళ్ళి అక్కడ వాళ్ళకి సాయంత్రం దాకా గడిపి వాళ్ళు అక్కడ నుంచి వచ్చేవాడు. వాళ్ళు నాకు 150 రూపాయలు ఇచ్చేవాడు. ఆ 150 రూపాయలతో నేను ప్రయత్నిస్తున్నాను. ఎలాగంటే మెస్ ఉండేది, ఆ మెస్లో కార్డు తీసుకునేవాళ్ళు అనమాట. ఆ కార్డు ఎలాగంటే 110 రూపాయలు కార్డు 15 రోజులకి 2 కోట్లు భోజనానికి 115 రూపాయలు 110 రూపాయలు కట్టాల్సి వచ్చేది. అయితే నేను ఆ కార్డు తీసుకుని ఒక పూటే భోజనం చేసేవాడిని, రెండో పూట తినేవాడిని కాదు. కేవలం మధ్యాహ్నం అప్పుడు భోజనం చేసి ఆ భోజనంతో ఇక నాకు వచ్చేటువంటి 150 రూపాయలు ఆ 110 రూపాయలు ఆ భోజనాన్ని కట్టుకుని 40 రూపాయలు ఇంకేమన్నా స్కూల్ కాలేజీ బుక్స్కి వాటికి వీటికి అవసరాలకు వాడుకుంటుండేవాడిని. ఈ విధంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుండేవాడిని మాకు. ఈ సిటిగోడు ఇబ్బందిగా ఉందని చెప్పేసి థర్డ్ ఇయర్లో వచ్చేసరికి నేను బార్లో పనిచేశాను. బార్లో సర్వర్గా పనిచేశాను. సర్వర్ అంటే మా కాలేజీ నుంచి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, మా క్లాస్మేట్స్, మా సీనియర్స్ వచ్చేవాళ్ళు, అలాగే మా లెక్చరర్స్ వచ్చేవాళ్ళు. సో అందులో నేను సర్వర్గా పనిచేశాను. ఈ విధంగా నా జీవితం చాలా స్ట్రగుల్స్ మధ్య నుంచి వచ్చేది. అయితే నేను ఎక్కడ పనిచేసినా, ఎంత కాని ప్రదేశంలో పనిచేసినా, అయితే నాకు ఏ విధమైనటువంటి దురలవాటు మాత్రం దేవుడు నాకు అంటకుండా నా మనసుని దేవుడు కంట్రోల్ చేసినది జరిగింది. వాటి జైలుకి వెళ్ళేవాడిని కాదు, వాటికి దూరంగా ఉండేవాడిని, గొడవలకు దూరంగా ఉండేవాడిని. కేవలం నాది ఒక విధమైనటువంటి జీవితంగా ఉండేది ఫ్రెండ్స్ అందరం మధ్యన కానీ. ఇలాంటి జీవితం దేవుడు నాకు మొదటి నుంచి నన్ను ప్రత్యేకపరిచినట్టు నేను చూసి తర్వాత నేను పరిచయకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నా బ్రదర్ సహాయంతో నేను కూడా ప్రార్థన చేస్తాం అనేది మొదలు పెట్టే నేను నా భార్య అధ్యయనం చర్చకి యేసుగూడలో ఉండేది. అది యేసుగూడ రహమత్ నగర్లో హైదరాబాద్లో ఆ చర్చికి వెళ్ళటం జరిగేది. అంతేకాదు నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా నాకు సెలక్షన్ వచ్చింది. సెలక్షన్ వచ్చిన తర్వాత ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా నేను ప్రతిరోజు సాధన చేసుకున్నాను. ఎలా సాధన చేసుకునేటప్పటికీ నాకు పెళ్ళయ్యండి. పెళ్ళి అవటం తర్వాత నా భార్య ప్రెగ్నెంట్. నేను ట్రైనింగ్ వచ్చినప్పుడు నా భార్య ప్రెగ్నెంట్. అయితే పక్కన మా నేను ఎక్సైజ్ అకాడమీలో బండ్లగూడ ఎక్సైజ్ అకాడమీలో మేము ట్రైనింగ్ చేసాం. ఏపీఎస్సీ వాళ్ళతో పాటు కలిసి ట్రైనింగ్ చేసాం. ఏపీఎస్సీ మేము కలిసి ఏఆర్ఓ రెండు కలిసి అక్కడే ఉండేవాడు. ఆ గ్రౌండ్ ఒకే గ్రౌండ్ లో ప్రాక్టీస్ మాకు ట్రైనింగ్ జరిగేది. పక్కనే చిన్న చిన్న బండలు గుట్లు ఉండేవి. నేను రాత్రి పూట ట్రైనింగ్ వెళ్ళిపోయిన తర్వాత అంటే ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత స్నానం చేసుకుని ఆ గుట్టల్లోకి వెళ్ళి చెప్పని చూసుకుని ప్రార్థన చేసుకునేవాడు, దేవుణ్ణి ప్రార్థించేవాడు. అయ్యా మీకు కృప చూపించండి, ఈ ట్రైనింగ్ అంతట్లో కూడా మంచిగా చేయడానికి సహాయం చేయండి, మంచి మార్క్స్ తోటి కావటానికి ప్రయత్నించాలి, సహాయం చేయని చెప్పేవాడు. ఇన్స్ట్రక్టర్లు తెలిసి ఉండేవాళ్ళు ఎవరంటే మీకు ఈ మార్క్స్ని బట్టి మీ సీనియారిటీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి నేను దేవుణ్ణి వారి ఆయన అదముడిగా కాకుండా మనకు వాక్యం ఉంది నేను తలగా చేస్తాను తోకగా చేయను దేవుడు వాగ్దానం చేశాడు. సో ఆయన నుండి విశ్వాసం ఉంచిన వారికి ఏమేమి కోరి ఉండదనేది దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి సాధ్యం చేసుకుంటూ నేను ఉండేవాడిని. అంతేకాదు సుబ్బరాజు నేను ఒకే టెంట్లో ఉండేవాడు. ఇటువంటి డిఎస్పీ గారు, శివరాజ్ డిఎస్పీ గారు, నేను ఒకే టెన్షన్ ఉండేవాడు. అయితే శివరాజ్ అప్పటికి అనేది బాగా విగ్రహారాధన మీద నమ్మకం వచ్చింది వాడు. ఆయనకి నేను ఫ్రెండ్తో ప్యాంట్ డబ్బులు కట్టేసి వాకింగ్ చేసేవాడు, ఎక్స్ట్రోల్ గురించి చేసేవాడు, ప్రతి పడుకునే ముందు ఆయన గురించి కూడా ప్రార్థన చేసేవాడు. సో ఆయన ఏ విధంగా తీసుకున్నా పర్లేదు అని చెప్పేసి నేనైతే ఆయన కోసం ప్రార్థన చేసేవాడిని. ఒకసారి ఆయనకు జ్వరం వచ్చినప్పుడు కూడా నేను దాని మోకరిల్లి ఆయన కోసం ప్రార్థన చేయడం జరిగింది. ఈ విధంగా నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా దేవుని వైపు చూశాను. చివరికి నా ట్రైనింగ్ అయిపోయింది, మాకు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఫైనల్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా అవుట్డోర్ లో కానీ ఇండోర్ లో కానీ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు నేను సెకండ్ బెస్ట్ గా రావడం జరిగింది. ఫస్ట్ బెస్ట్ శివరాజు గారు వచ్చారు, నేను సెకండ్ బెస్ట్ గా ఉన్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయ్యాను కాబట్టి హైదరాబాద్ లో నేను ఉన్నాను. అయితే సర్వీస్ లో ఫస్ట్ ప్రమోటీ నేను వచ్చాను స్టేట్ వైడ్ గా లో మొట్టమొదటి ప్రమోషన్ ఆరోగ్య ప్రమోషన్ అని నేను. సో ఆ విధంగా దేవుడు ప్రమోషన్ ద్వారా నన్ను బ్యాచ్ లో మొదటివాడిగా పెట్టాడు దేవుడు. ఈ రోజు కూడా మరి ఈ స్థాయికి రావడానికి కేవలం దేవుని కృపను బట్టి నాకు ఎక్కడా ఎప్పుడు ఏ ఇబ్బంది కూడా జరగలేదు సర్వీస్ లో కూడా. ఎందుకంటే దేవుడు నన్ను సర్వీస్ లోకి వచ్చినా కూడా ఎంతగా నన్ను ప్రత్యేకపరిచాడంటే ఫ్రెండ్స్ లేరు, ఎవరికి వెళ్ళి కూర్చుని లేదా పార్టీకి వెళ్ళడం కానీ ఇలాంటివి కూడా ఏం లేదు. కేవలం ప్రార్థనే, ప్రార్థనతోనే ఉండేవాడు, ఎక్కువగా ప్రార్థనతోనే ఉండటం జరిగింది. ఈ విధంగా మొట్టమొదటిసారి 1994 లో నేను నా భార్య, నా భార్య వాళ్ళ అక్క, మేముగ్గురం కలిసి, ఆమె కూడా హైదరాబాద్ లో ఉండేది మాతో పాటు, మేముగ్గురం కలిసి మా ఊర్లో ఎగ్రోడ్ గ్రామంలో సింపుల్ ఇస్రాయల్ గారని ఆయన ఒక 60 సంఘాలు స్థాపించారు. ఆయన ట్రాక్టర్ డ్రైవర్గా ఉండి సంఘాన్ని నడిపించేవాడు. ఆయన లోధరన్ చర్చి నుంచి సపరేట్ అయిపోయి మొట్టమొదటిసారి పెంటికోస్ సంఘాన్ని నడిపించినటువంటి వాడు మా ఊరు ఆయన. ఆయన మొదటిగా ఆయన ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. ఆయన ద్వారా అనేక సంఘాలు, ఈరోజు మా ఊర్లో కూడా చాలా సంఘాలు ఉన్నాయి. అందరూ దేవుని పరిచయంలో ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే 2 సంఘాలు అయిపోయింది. అది ఆయన మెయిన్ సంఘం అయితే వాళ్ళ అన్నయ్య కొడుకు చౌదరి గారని ఆయన కూడా ఆయన సంఘాన్ని పెట్టుకున్నారు. వాళ్ళ పిల్లలందరూ దేవుళ్ళు ఉన్నారు. ఎంత గొప్ప విషయం అంటే దేవుని పరిచయం చేసినటువంటి బిడ్డలు వాళ్ళు వాస్తవానికి చదువులు వాళ్ళ అబ్బాయి ఇస్రాయల్ గారు వాళ్ళ అబ్బాయి నాతో పాటు శిక్షణ చదువుతున్నాడు. అది ఎప్పుడు చదువు వచ్చేది కాదు, కానీ ఈ రోజును చూస్తే వాళ్ళందరూ దేవుని పరిచారకులుగా సంఘాన్ని కట్టి గొప్పగా ఉద్యోగంగా నడిపిస్తున్నాడు. దేవుడు వాళ్ళకి ఇచ్చినట్టు గొప్ప వరం ఏంటంటే ఇంకొకటి, వాళ్ళందరూ పాటలు పాడతారు. మంచి స్వరం ఇస్తాయి దేవుడు వాళ్ళకి, మంచి స్వరం ఇస్తాయి వాళ్ళు, చక్కని పాటలు పాడతారు, వెలిగెత్తి దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తున్నారు వాళ్ళంతా. సో అప్పుడు అనిపించింది అనమాట, దేవుని బిడ్డలు దేవుని పరిచయం చేస్తే దేవుని కోసం సొంత సమర్పించుకుంటే దేవుడు ఎంతగా వాళ్ళని ఆకర్షిస్తాడు, వాళ్ళ బిడ్డలు ఎంతగా ఆశ్రయిస్తారు అనేది ఆయన జీవితంలో నేను చూశాను. కాబట్టి మేము 94 ఆయన దగ్గర మేము ఆయన ద్వారా ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది. అయితే కొంతమందికి గొప్ప విషయం ఏంటంటే బాప్టిజం తీసుకున్న రోజే పరిశుద్ధాత్మను పొందుకుంటారు చాలా మంది. అయితే నాకు అనుభూతి జరగలేదు. తర్వాత నేను యూఎస్ఎఫ్ గోడ్ నుంచి బేగంపేట కాలేజ్ వచ్చేసాను, బాప్టిజం తీసుకున్నాం. తర్వాత రెగ్యులర్ గా ప్రార్థన చేయడం జరిగింది. ఆ సమయంలో మేము యూఎస్ఎఫ్ గోడ్ నుంచి మా బ్రదర్ దగ్గర నుంచి బేగంపేట కాలేజ్కి వచ్చేసాం. బేగంపేట కాలేజ్కి వచ్చిన తర్వాత అప్పటి వరకు జేఎల్ఎంలో మేము అంటే ఫ్రెండ్ కోర్స్ సంఘంలో నడిపించబడ్డాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బేగంపేటలో హెబ్రోన్ సహవాసానికి వచ్చాను. హెబ్రోన్ సహవాసంలో 96 నుంచి మొన్నటి వరకు హెబ్రోన్ సహవాసంలోనే ఉన్నాను. హెబ్రోన్ సహవాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇది ఉంటుంది. ఏమంటే కొన్నింటిని వాళ్ళు అవైల్ చేస్తారు, పరిశుద్ధాత్మ కానీ ఇవన్నీ. పరిశుద్ధాత్మ ఉందన్న సంగతి అందరూ తెలుసు, వాళ్ళు చదువుతారు. కానీ కాకపోతే పరిశుద్ధాత్మ వచ్చేది వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఒక రకమైనటువంటి అనుభూతికి లోన్ అవుతారు, ఇవేమి ఉండవు. అక్కడ వాళ్ళు ఒక రకమైనటువంటి క్రమంలో నడిపిస్తారు. సో ఈ విధంగా మేము పరిశుద్ధాత్మ పొందుకోలేదు నేను. లేదా రీసెంట్గా 2018లో నాకు గుంటూరు పాస్టర్ గారు ఒక ఆయన పరిచయం అయ్యారు, బిడ్డిగా పాస్టర్ గారని. మా ఇంట్లో సమస్య వస్తే ఆ సమస్యను బట్టి నేను ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ పాస్టర్ గారి ద్వారా నేను ఓహో దేవుని స్థుతించటంలో ఓ ప్రత్యేకమైనటువంటి విధంగా ఆయన నడిపించాడు. మా ఇంటికి వచ్చాడు, ఒక 3 రోజులు మేము అందరం ఉపవాస సాధనలో దేవుని గడిపాము. ఆ తర్వాత 2018లో శనివారం నేను ప్రతి శనివారం పిల్లల కోసం చేసి ఉపవాస సాధన నేను నిర్ణయిస్తున్నాను. 2015 నుంచి ప్రతి శనివారం ఉపవాస సాధన గడుపుతాను నేను. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి తినకుండా బైబిల్ చదువుకుంటూ సాధనను గడుపుతాను. సో ఈ క్రమంలో నాకు 2018లో శనివారం మోజెస్ పాస్టర్ గారని, మోజెస్ డానియల్ అని పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారి దగ్గర శనివారం ఉపవాస ప్రార్థన వెళ్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర వాక్యం పంచుకోవడం అక్కడే చేసేవాడిని నేను. వాళ్ళ మందిరంలో కూడా వాక్యం పంచుకునేవాడిని. ఆ టైంలో ఆ రోజు స్థుతిస్తూ ఉండగా అంతకుముందు వారం స్థుతిస్తున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి అలవాటు ఏంటంటే స్థుతి బాగా జరుగుతున్న సమయంలో దేవుణ్ణి ఆరాధించే సమయంలో మధ్యలో వాళ్ళు పాటలు పాడటం అనేది జరిగేది. ఎందుకన్నా ఒక రోజు నాకు అది నచ్చలేదు. నచ్చకంటే ఆత్మని ఆర్పవద్దు అనేటటువంటి వాక్యం బట్టి నాకు అది యుద్ధం అనిపించింది. అందుకని ఆ పాస్ట్ గారు మీ స్థుతి చెప్పానమ్మా, బాగా స్థుతిస్తున్నారు దేవుని మహింపర్చేటప్పుడు మధ్యలో తక్కువ పెట్టేదమ్మా. వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు అలసిపోతున్నారు అనుకునే సమయంలో మీరు ప్రార్థన మీరు పాట తీసుకోవటం కరెక్ట్ అని చెప్పేసి నేను చెప్పి నెక్స్ట్ సాటర్డే రోజున మేము అనుభూతిలోకి రావటం జరిగింది. సాధన బాగా స్థుతిస్తున్నాం, స్థుతించే సమయంలో దేవుని ఆత్మ నా మీదకి రావటం జరిగింది. ఎంత గొప్ప అనుభూతి అంటే సహోదరులారా, నిజంగా పరిశుద్ధాత్మ పొందుతున్నప్పుడు ఆ అనుభూతి గొప్పగా ఉంటుంది. మనము తేలిపోతాం, అసలు మన నోట్లో నుంచి వచ్చే మాటలు మనకు తెలియదు, ఎలా మాట్లాడుతున్నామో తెలియదు. దేవుని స్థుతిస్తాం, ఒక గొప్ప అనుభూతిలో వెళ్ళిపోతాం. దేవుడు నాకు పరిశుద్ధాత్మని ఆ రోజున అనుగ్రహించి నేను అనుభవంగా నేను పొందటం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి సమయం కూడా దేవుని యొక్క సన్నిధి నేను అనుభవిస్తూ వచ్చేవాడిని. అయితే నాకు పెళ్ళైన తర్వాత నేను ఉపవాస ప్రార్థన ఎక్కువ పెడతాను. నా పిల్లలు పుట్టక ముందే నేను ఎంత విశ్వాసంతో అంటే కడుపులో ఉన్నాయని వాళ్ళ పేర్లు చెప్పాను. మగపిల్లలే పుట్టాలి, మగపిల్లలే పుడతారు అనేటువంటి దానికోసం సాధన చేస్తాను. ఎందుకు అంటే స్వార్థం తోటి కాదు, నాకు ఇద్దరు పెద్దవాళ్ళు అక్కలు ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు. వాళ్ళిద్దరికీ ఇద్దరిద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు పేదవాళ్ళే కదా, వాళ్ళు పని చేసుకుంటేనే బతుకు. అయితే వాళ్ళిద్దరికీ మరి వేరే ఆధారం లేదు, నేను ఉపన్యాసం కనిపిస్తున్నటువంటి ఆధారం. నాకు దేవుడే ఉద్యోగం ఇచ్చాడు, గవర్నమెంట్ ఉద్యోగం. కాబట్టి వాళ్ళు నా వైపు చూస్తారు, నేను వాళ్ళని పెంచాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళ పెళ్లిలో సహాయం చేయలేను. కాబట్టి వాళ్ళు ఆడపిల్లలు ఉంది, నాకు కూడా ఆడపిల్లలే ఉంటే భారం అయిపోయింది. కాబట్టి మరి నేను చేయలేదండి. కాబట్టి నాకు ఆ రీజన్ ద్వారా, ఆ రీజన్ బట్టి నాకు మొలకలు లేవని చెప్పి నేను సాధన చేశాను. అలాగే పిల్లలు కడుపులో ఉన్న కానీ ఒకటి మంది పేర్లు పెట్టాను. పెద్ద అబ్బాయి పేరు తీసుకుని పెట్టాను, చిన్న అబ్బాయి పేరు దివిజి అని నేను వాక్యానుసారంగా పిల్లలకి పేర్లు పెట్టడం జరిగింది. సో ఎలా ఎంత ప్రార్థన పిల్లల కోసం వాళ్ళ మగపిల్లలుగా పుట్టాలని దానికోసం ఎంత ప్రార్థన చేస్తానంటే 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తాను. ఆ 3 రోజులు ఉద్యోగం చేస్తున్నాను, లీవ్లో ఉంది కాదు, ఉద్యోగం చేస్తూనే అప్పుడు నేను దొరగారి దగ్గర శక్తి డాక్టర్కి పనిచేశాను. ఆ దొరగారి దగ్గర శక్తి డాక్టర్గా పనిచేసినప్పుడు ఆయనతో పాటే పొద్దున్నే వాకింగ్ చేయలేవని, రన్నింగ్ చేసేవాడిని, అన్ని చేసేవాడిని, ఉపవాసం ఉండే చేసేవాడు. మీరు శక్తి కూడా తాగేవాడిని కాదు. ఆ 3 రోజులు కఠినంగా ప్రార్థన చేసేవాడు, కఠినంగా ఉపవాసం ఉండేవాడు. ఎంత కఠినంగా అంటే ఆ 3 రోజుల తర్వాత మీరు అయితే శరీరం అంతా ఒక రకంగా రోమాలన్నీ నిప్పగొలుస్తున్నాయి, వీరిని ఎర్రగా రక్తంలాగా వచ్చేది. అంత కఠినంగా నేను ఉపవాస సాధన చేసేవాడిని. ఒక రాత్రి అంతా యూసఫ్ కూడా పక్కన గొడ్రలో గొట్టలు ఉండేవి, కొండలు ఉండేవి. యూసఫ్ కూడా కోట స్థితి ఆనుకుని ఇప్పుడు అక్కడ భీమ వ్యాలీ అని ఒక పేరు పెట్టి అక్కడ ఐటీ సాహస మెంబర్కి అక్కడ కోట కట్టేది. అక్కడికి వెళ్ళి ఒంటరిగా నేను రాత్రి అంతా ప్రార్థన చేసేవాడిని. ఇలాగా నా ప్రార్థన చేయటం పిల్లల కోసం నేను పోరాడి దేవునితోటి సాధ్యం చేసి నేను మొలకలనే పొందుతున్నాను, దేవునికి అడిగి మరీ పొందుతున్నాను. సో కాబట్టి అట్లా నేను సాధన చేయటం నేను గడిపేవాడిని. ఇంకోటి ఏంటంటే మా బామ్మది మా దగ్గర ఉండేవాడు, అతనికి తెలివి కాకముందు అతను కూడా కానిస్టేబుల్ కోసం ప్రయత్నం చేశాడు. చేసినప్పుడు యూసఫ్ జోలో పసుగటం నుంచి పాటిస్టేల్ చేశాడు, ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూలో నాకు తెలిసినటువంటి ఒక అడిషనల్ గారు అందులో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నప్పుడు ఆయనకి నేను రిక్వెస్ట్ చేశాను కొంచెం సహాయం చేయించాలని చెప్పంటే ఆయన తన చేతిలో ఉన్నటువంటి మార్క్ చేశాడు కానీ రాలేదు. అటువంటి ఎయిత్ బటాన్లో ప్రయత్నం చేశాను, ఎయిత్ బటాన్లో ప్రయత్నం చేసినప్పుడు ఏ రికమెండేషన్ చేయలేదు. అక్కడ ఆ రోజు ఆయనకి 3-star టెస్ట్ జరిగేటప్పుడు ఆ మొదటి రోజు నుంచి ముందు రోజు నుంచి 3 రోజులు అప్పుడు కూడా ఉపవాసం సాధ్యం చేస్తాను. ఎంత అద్భుతపరిది వాస్తవిక అంటే అది గ్రౌండ్ లో ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తే నేను పక్కన గొప్పలుంటే ఆ గొప్పలోకి వెళ్ళి సాధ్యం చేస్తాను. ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాడు, నేను ఇక్కడ కన్నీరుతో సాధ్యం చేస్తాను. అద్భుతంగా ఆయనకి అక్కడ ఉద్యోగం రావడం జరిగింది. ప్రార్థన శక్తి ఎంత గొప్పదో నేను అనుభవంగా తెలుస్తున్నాను. నాకు ఏ సమస్య వచ్చినా నేను ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, మా పెద్దమ్మ గారు అబ్బాయి బాబురావు గారు ఉన్నా నేను ఎప్పుడూ సర్వీస్ విషయంలో ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య వస్తుంది, నాకు ఆ సమస్య వచ్చింది, నాకు సహాయం చేయమని ఎప్పుడు అడగలేదు. కేవలం ప్రార్థన మీదే ఆధారపడేవాడు. ఆయన ఉన్నాడు కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడగటం, పోస్టింగ్స్ కోసం కూడా నేను ప్రయత్నం చేయలేదు. ఒకసారి నిజంగానే ప్రయత్నం చేశాను. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రమోషన్ వచ్చింది 98లో. ప్రమోషన్ తీసుకున్న తర్వాత నాకు ట్రాఫిక్ లో వేయించుకోవడం కోసమని నేను మొదటి ప్రయత్నం చేశాను. చేస్తే అప్పుడు మన క్రైస్తవ డిఏజీ గారు ఫైనండేవాడు ఆయన ద్వారా మా బరదు మాట్లాడి నాకు ఇప్పించాడు. కానీ దేవుడు నన్ను కేవలం కొన్ని నెలలు మాత్రమే ఒక 8 నెలలు అది కూడా నన్ను అందులో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వేయించేటట్టు వచ్చింది. ఆ 8 నెలలు కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. అక్కడ నుంచి మళ్ళా వేరే దానికి మార్చడం జరిగింది. అంటే దేవుడు ఎక్కడ ఆపం నడిపించి కానీ ఎక్కడ ఈ ఏదైనా అలవాటు వేసి కూడా నడవకుండా నా పోషించిన కూడా నేను ఎప్పుడు ఎక్కడ ఆశించిన దగ్గరికి వెళ్ళలేకపోయాను. నాకు పరిస్థితిని బట్టి ఎక్కడ మనం ఆశపడ్డా కూడా ఆ పరిస్థితుల్లోకి రాకుండా దేవుడు నన్ను తన ఉద్దేశ ప్రకారం అనేటువంటి పోషించి పంపిస్తూ అన్ని చోట్ల దేవుడు నన్ను ఒక ప్రత్యేకంగా ఉంచేవారు. అలాగే నా సర్వీస్ అంతా కూడా నేను దేవుని చిత్తమైనటువంటి దేవుని ఉద్దేశానుసారంగా ఎక్కడ పోషించి రావాల్సి అలా అడగకుండా వాళ్ళు ఇచ్చిన దగ్గరికాలు వెళ్తాం. అది దేవుని చెప్పిన నమ్మకం ఆ ప్రకారమే అక్కడ నాకంటూ ఒక గుర్తింపు రావటం దేవుడు చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రతి చోట కూడా నన్ను ప్రత్యేకపరుస్తూ దేవుడు నాకు ఈ విధమైన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దేవుడు నన్ను మొదటి నుంచి చిన్నతనం నుంచి కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇస్తే నన్ను ప్రార్థనలో ప్రార్థన వైపు దేవుని వైపు అడుగులు వేసుకొని సహాయం చేశారు. ఈరోజు దేవుని కృపను బట్టి నేను అనేక సంఘాల్లో నిలబడి దేవుని నామ ఘనత కోసం ఇలాంటి దృష్టిలో కూడా పనిచేయడం జరుగుతుంది. వాక్యాన్ని పంచుకోవటం, చెల్లించుకోవటంలో దేవుని మహింపరచడం. ఒకవేళ బహుశా దేవుడు నన్ను ఈ స్థాయిలో దేవుని నామాన్ని ఘనపరచడం కోసం వాడుకుంటున్నారని అనిపిస్తుంది. ఈ ఎక్కడున్నా నేను దేవునికి క్రైస్తవుడు కానీ అందరికీ పరిచయం అయ్యి క్రైస్తవుడు కానీ నేను నా సర్వీస్ కూడా చేస్తూ వస్తున్నాను. చిన్న ఆఫీస్ కూడా ఇది క్రిస్టియన్ అనేటటువంటి అందరికీ తెలుసు. అందరూ నా చుట్టూ ఉన్నవాడు కూడా నన్ను ప్రత్యేకంగా చూస్తారు. ఎప్పుడు కూడా నా దగ్గర వేరే ఆలోచన చేసేటటువంటి మాటలు మేము మాట్లాడతాం. ఎక్కడన్నా నేను ప్రత్యేకంగా జరిగింది దేవుడు ఆ విధమైన ఏర్పాటు నడిపిస్తాను. ఈరోజు శుభరాజు గారి ద్వారా డిఎస్పీ శుభరాజు గారి ద్వారా ఈ పరిస్థితిలోకి రావడం జరిగింది. నేను నాకు తెలియదు ఇంతగా మరి దేవుడు నకేష్ని ఏర్పరచుకుని ఈ పోలీసు సోదరులందరికీ సహజంగా పోలీసులో ఉన్నప్పుడు మనకి టైమే దొరకదు. ముఖ్యంగా లాండాడలో ఉన్న వాళ్ళకి అసలు టైం అనేది ఉండదు. ఏర్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత సమయం ఉంటుంది. కానీ ఈ లాండాడలో ఉన్న వాళ్ళకి నిరంతరమే ఏదో ఒక సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా లోకానికి లోకానుసారమైనటువంటి జీవితానికి పొలవపడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా వస్తుంది. సో అలాంటి సమయంలో ఇలాంటి ఏర్పాటు మరి దేవుడు మహేష్ని పైకి లేపడం, మహేష్ ద్వారా ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసినది గొప్ప విషయం. నన్ను కూడా దేవుడు ఈ సభ్యుల్లో ఒకటిగా తీసుకున్నట్టు నిజంగా దేవునికి వందనాలు. దేవుడు నాకు ఈ అవకాశాన్ని శుభ్రాజు ద్వారా కల్పించాడు. నేను కూడా శుభ్రాజుకి ఎంతో రుణపడి ఉంటాను ముఖ్యంగా, ఎందుకంటే మరి శుభ్రాజు ద్వారా కాకపోతే నాకు తెలిసేది కాదు. అర్జునుడు నేను ఈ సీఎం గారి ప్రోగ్రామ్ పట్ల కలుస్తుంటాం సిటీలో, కానీ అర్జును కూడా ప్రయత్నం సంగతి నాకు తెలియదు. నేను ఎప్పుడు ఆయన ముందు ప్రస్తావం కూడా తేలేదు. ఈరోజు అర్జును ఇందులో మెంబరాన్ వస్తున్న తర్వాత నాకు తెలిసింది. ఇలాగా దేవునికి భయపడుతూ దేవుని యొక్క భయం కలిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు, నిజ దేవుని విశ్వాసం కలిగిన వాళ్ళు దాగిన వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాడు మహేష్. నిజంగా దేవునికి వందనాలు. దేవుడు నాకు ఈ పరిస్థితి ఇచ్చినందుకు స్తోత్రములు. నా జీవితం అంతా దేవుడు తన చిత్తానుసారంగా నడిపిస్తూ నన్ను పాపంలోకి పోకుండా ఎప్పటికప్పుడు నన్ను బయటికి తీసుకొస్తూ పడిపోయిన వాడిని ప్రతిసారి లేవనెత్తు తన కృప కోసం తన నామ కోసం నన్ను నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు. ఈ సమయంలో కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా ఇద్దరు మన పిల్లలు, పెద్ద ఆయన పేరు స్టీఫెన్, ఆయన సివిల్స్ రిపేర్ అవుతున్నాడు, చిన్న ఆయన సమస్యలో ఉన్నాడు, ఒక మానసికంగా బాధపడుతూ ఉన్నాడు. ఆయన ప్రస్తుతానికి ఏమీ దుఃఖించుకోవట్లేదు. దయచేసి మీరందరూ కూడా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మా పిల్లలు దేవుని నామ కనెక్ట్ కోసం ఒక మంచి స్థితిలో ఉంటే, ఏ స్థితిలో ఉన్నా దేవుని మహింపచ్చేటట్టు దేవుడు జీవుని వాళ్ళ జీవిని కలని వాళ్ళ జీవితాలు వాళ్ళతో వాళ్ళ పరిస్థితి మార్చాలని ప్రార్థన చేయండి. ముఖ్యంగా రక్షణ కోసం ప్రార్థన చేయండి. నేను ఎప్పుడూ మా పిల్లల కోసం రక్షణార్థమైనటువంటి ప్రార్థన చేసుకుంటాను. పెరిగే దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ అనుదిన ప్రార్థనలు మా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. మా అమ్మ నాన్న కూడా ఇప్పటికీ దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నారు. అనేక సార్లు అనేక అద్భుతాలు మా జీవితంలో జరిగింది. మా నాన్నగారికి ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు మరణ వంతులుగా చెల్లేవాడు, కానీ ప్రార్థన బట్టి నాకు మొదట సమస్య వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు తెలిసినటువంటి పాస్టర్లందరికీ వెంటనే ఫోన్ చేసి ముందు ప్రార్థన, ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లేవాడు. ఈ విధంగా మా అమ్మగారికి మా నాన్నగారికి ఇప్పటి వరకు వాళ్ళు దేవుని కృపణ ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు ఇంకా దేవునికి వాళ్ళందరూ కూడా మారారు, వాళ్ళందరూ రక్షణ పొందారు. నేను మొట్టమొదటి మా ఇంట్లో నేను రక్షణ పొందాను. తర్వాత మా అత్త రక్షణ పొందింది, మా చిన్న అత్త, తర్వాత మా నాన్నగారు కూడా రక్షణ పెంచారు. మా అమ్మగారు కూడా తీసుకుని దేవునికి లోపు రావడం జరిగింది. మా చిన్న చిన్నమాత కూడా ఆమె ఇప్పుడు గుంటూరు అర్థంలో సివిల్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు హోమ్ మినిస్టర్ దగ్గర యాక్సిస్ కంట్రోల్ డ్యూటీ చేస్తుంది. ఆమె అప్పుడు సౌజన్యం మా ఇన్స్పిరేషన్తోనే ఆమె కూడా సర్వీస్లోకి రావడం జరిగింది కానిస్టేబుల్గా. వాళ్ళు కూడా పూర్తిగా దేవుని సమర్పించుకున్న కుటుంబం అంతా దేవుల్లోనే ఉంటున్నారు. వాళ్ళందరూ పిల్లలు మా దగ్గర బ్రాంటారు, వాళ్ళు కూడా దేవుని సమర్పించిన పూర్తిగా సమర్పించుకుని దేవుళ్ళని ఉంటున్నారు. కాబట్టి సాధించాలండి. మా మిగిలిన జీవితంలో నా సర్వేషన్ సాధించాలండి. దేవుడు ఎంత వరంగా ఉండి దేవుని మధ్యపరచడం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని నామార్థమే దేవుని మధ్యమార్థమే నేను ఉండినట్టు చేస్తున్నట్లు నా సర్వేషన్ చేసి నేను పాపం వైపు లోపం చేసుకోకుండా దేవుని మన మహిమ కోసం పనిచేసినట్టు దానికోసం కూడా సాధ్యం చేయండి. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా అందరికీ సభ్యులందరికీ దేవుని పేరిట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా చేతికి ధన్యవాదాలు. అందరికీ నా ఈ విట్నెస్ ని వినియోగిస్తున్నాను. దేవుని నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. పైగులు
సార్ ఉన్నాను సార్ ప్రభు యొక్క మహాకృపను బట్టి సహోదరులను ప్రభు రక్షించుకుని డిపార్ట్మెంట్ లో సాక్షిగా వాడుకుంటూ ఉన్నారు. ఆయన పనిచేస్తున్న స్థలాల్లో అక్కడ సిబ్బంది అందరూ కలిసి ప్రార్థన చేయించడం వల్ల ట్రాన్స్ఫర్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయని మనం కలిసి పంచుకున్నారు. ఏదైనా ప్రభు ఆయన బిడ్డను సిగ్గుపరచరు, ఆయన పక్షంగా నిలబడేవారి పక్షంగా ఆయన ఉంటానన్న వాగ్దానాలను కనుక మనం ప్రార్థన చేద్దాం. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో ఏఎస్పీ ఆనంద్ బాబు గారి కుటుంబాన్ని ముఖ్యంగా చిన్నబాబు దిదిత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఒకసారి మనం చేస్తా ఉన్నాను. అన్ని చేస్తా ఉన్నాను. మనం కొన్ని నిమిషాలు ప్రార్థన వెళ్దాం. సాక్ష్యాన్ని బట్టి ప్రభు అనేక మందిని ఐఏఆర్ లో లేవనెత్తినట్లుగా, సివిల్ లో ఏపీఎస్ లేవనెత్తినట్లుగా, మన డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నారో వారందరూ ఏకపాట మీదకి వచ్చి ప్రభు రాజ్యాలు కట్టినట్లుగా ప్రార్థన చేద్దాం. దయచేసి కాల్స్ మీట్ ఉంచుకోండి. అన్మ్యూట్ చేస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. అప్పుడు ప్రార్థన చేయండి. విని సాక్ష్యాన్ని చెప్పి ప్రార్థన చేయండి.
సృష్టికి కారణకృతుడైన మా గొప్ప తండ్రి, మా గణమైన దేవ, ఈ బంగారు పదమైన మరి ఎక్కడ ప్రభ వెళ్ళిన నిలిపిన సూత్రుల ప్రభావమైన అద్భుత కొరకు ఆలోచన పెట్టండి. సమాధాన కొరకు నిన్న నేను మీరు ఇచ్చిన మీకు గొప్ప సంగతిని బట్టి ప్రభావాలి ప్రభావాలి ప్రభావండి. ఎవరి కలిసి ఉన్న ప్రభావం మమ్మల్ని అందరి ప్రభావ సిద్ధపరచిన ప్రభావ మీకు వందనకు ప్రభావండి. చూపండి నా ప్రభావ అవునండి. మీ సన్నిధిలో దీకాలం నా ప్రభావ రాత్రి కాలం అంతాపడి ఉదయకాలంలో ప్రభావ ఉదయం లేకున్నా మీ పాదృత్యానికి చేరు ప్రభావం యోగ్యతనైనా అవునండి. సోల్జర్స్ నేను బిడ్డలందరికీ నా ప్రభావ లివర్స్ నేను మీరు నేను వారి యొక్క జాబ్ లో నేను మీరు ఎంతకంటే చూడండి ప్రభా. నేను ఈ లోపల అధికారులకి కాదు ప్రభా, మీ రాజ్యవ్యాప్తి కొరికైనా మీ బిడ్డలైనా సరిచర్య చేస్తున్న ప్రభా అనేకమైనా శిష్యులుగా చేయలేని ప్రభా మీ యొక్క స్వార్థం ప్రకటించుండేదానైనా నేను మీ బిడ్డలకి నైనా మీరు తోడుగా నీడుగా ఉండండి ప్రభా. ఇంతవరకు నైనా మీ బిడ్డలు నా ప్రభా పాటల ద్వారానైనా మీరు పీంచున్నారు ప్రభా. అవునండి. ఇప్పుడైనా ఆనంద అన్న గారి ప్రభా, ఆనందవర్ణ గారినైనా ఈ వాక్యాన్ని మీ యొక్క సాక్షిని ప్రభా మాతో పంచుకున్నారు ప్రభా. అవునండి. నేను ఈ చీకటిలో ప్రభావ విడిగిలోనికి ప్రభా మీరు పిలుచుకున్న దేవాలయ ప్రభా మీ బిడ్డ ఉన్నతమైన స్థాయిలో మీరు ఉంచిన ప్రభా మీ యొక్క సన్నిధుల ప్రభావ వాడబడి చిన్నదైనా మీ బిడ్డకి నైనా కుటుంబాన్ని ప్రభా వారికి ఇచ్చిన సంతానం పెట్టి ప్రభావ అందులో ప్రభా మీ కృపాక్షేమల్ని బిడ్డకి దయచేయండి ప్రభా. ఆ బిడ్డ ఎక్కడైతే ఉన్నారో ప్రభా ఆ స్థలంలో నా ప్రభా అనేకుల కొరకు ప్రార్థించే బిడ్డకైనా అనేకులను ఈ బిడ్డ ద్వారా నడిపించే దానికి వెళ్ళి దయచేయండి ప్రభా. అవును తండ్రి. ఒకనాడు మేము కూడా ప్రభా నిన్ను తెలుసుకోకుండా ప్రభా మీరు మా వెంటే ఉన్నారు ప్రభా, అయినా ప్రభా నిర్లక్ష్యం చేసిన ప్రభా మీరు నేను మమ్మల్ని చేపట్టుకుని ప్రభా దినజన్మ నేను మమ్మల్ని కాపాడి ప్రభా నేను నిత్య జీవమనే ప్రభా జీవజీవులు ఓటు ఎద్దుకునైనా మమ్మల్ని నడిపించిన దేవుడు నా ప్రభా. అవును తండ్రి, తల్లి మర్చిన ప్రభా, తండ్రి విడిచిన ప్రభా, నీ విడివని దేవుడు నైనా నిర్వాహిని దేవుడు నైనా అవును తండ్రి, నీ అరచేతులు మమ్మల్ని చిక్కుకున్న దేవుడు నా ప్రభా. నేను దుర్దినాల్లో ఉన్నాం ప్రభా, అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా, నలు దిశలో చూస్తే నేను ప్రపంచం ఉంది నా ప్రభా, ఆందోళనలో ఉంది నా ప్రభా. అయినప్పటికీ నేను ఏమైనా వారికైతే గొప్ప వాళ్ళని కాదు ప్రభా, ఏ మాత్రం మంచి వాళ్ళని మంచిదని కాదు ప్రభా, నీ పిటమైన మాకునైనా నీ సన్నిధులనైనా నీ బలిపీఠం యొక్క నా ప్రభా మాకు శాంతినిచ్చారు ప్రభా, సమాధానాన్ని గ్రహించారు ప్రభా. నైనా నువ్వెంత మంచి దేవుడునైనా మా పరమ తండ్రి, మా తండ్రి నీకు అన్న ప్రభా. అవును తండ్రి, నీ బిడ్డ ప్రభా, నేను ఉదయ తల్లి లేచిన ప్రభా, మహేష్ అన్న గారు నా ప్రభా, నీ సన్నిధిని సిద్ధం చేస్తున్నైనా మేము అనేకులు రావాలని ప్రార్థిస్తూ ఉండగానైనా అనేకులైనా శ్రద్ధాగత్యంతో వచ్చి ప్రభా నీకు తీసుకున్నారు ప్రభా. అవును తండ్రి, ప్రార్థన చేయనప్పుడు ప్రభా వెంటనే రెస్పాండ్ అయిందనా, అనేకుల ముందుగా ప్రార్థన అనేక కొరకు ప్రార్థించే భాగ్యం దయచేయండి ప్రభా. ఇదే అనుకూల సమయమైనా, ఇదే రక్షణ దినమైనా, అవును తండ్రి, ఇచ్చిన సమయాన్నైనా మేము అర్థం చేసుకోకుండా ప్రభా, నేను మీ సన్నిధిలో ప్రభుగా ప్రార్థించే వాళ్ళైనా అంగళార్వ ప్రార్థన మాకు నేర్పించండి ప్రభా. అవును తండ్రి, ఈ లోకానికి నైనా మా యొక్క దరిద్రతనైనా అవును తండ్రి, నేను వేసి అని నా ప్రభా మారు మూల ప్రాంతాలు పడిన మమ్మల్నైనా నిజంగా తండ్రి నీవునైనా ఈ రోజునైనా ఈ యొక్క సమాజంలోనైనా ఒక అనేకమైన ప్రాశ్చర్యకరంగా మా కుటుంబాన్ని ఇచ్చా ప్రభా, అది నువ్విచ్చినటువంటి నా ప్రభా ఆధిక్యతనైనా అవును తండ్రి, సమాజంలోనైనా అందరికంటే గొప్పవారికైనా మీకు సరస్వ సంపాదించుకున్న ప్రభా. అవును తండ్రి, మా కొరకునైనా మీకు సరస్వనిచ్చే ప్రభా, మా కొరకునైనా మీరునైనా మా కొరకునైనా మీరు కలవరి ఆ ప్రభా, మీకు సరస్వనిచ్చినైనా మమ్మల్ని సంపాదించుకున్న దేవుడినైనా ఈ మన వాళ్ళు చేయని త్యాగం మీరు చేస్తున్నారు ప్రభా. నేనా ఎవరిపించిన ప్రభావం లేదు నా ప్రభా. అవును తండ్రి, మా కొరికినైనా కాచిన రక్తం ద్వారానైనా మమ్మల్ని నైనా ఇవ్వునైనా మైకునైనా వ్యాధులనైనా మైక దరిద్రమైనా కొట్టి వేస్తున్నారు ప్రభా. ఈ సమాజంలోనైనా మాకు ఒక గుర్తింపు ఇచ్చిన దేవుడు నువ్వే కదా ప్రభా. అవును తండ్రి, ఈనాడు ప్రభా నీ గుర్తులైనా ప్రార్థిస్తుండగానైనా అనేకులైనా నేను రక్షణలోకి వస్తారు ప్రభా. ఈనాడు నా ప్రభా భక్తి సింగ్ అయిపోయినా ప్రభా, నైనా చిత్ర మధుర నుంచి వచ్చిన ప్రభా, నీ బిడ్డనైనా మోకాలు ప్రార్థన చేసినప్పుడు నా ప్రభా అనేక లక్షల్లోకి వచ్చాడు ప్రభా. ఈనాడునైనా అనేక మంది వాళ్ళు ఉంది ప్రభా, ప్రార్థిస్తున్నారు ప్రభా. అవును తండ్రి, కేవలమైన ప్రార్థనమైనా అవును తండ్రి, మా యొక్క జీవితానికి నా ప్రభా ప్రార్థన మా ఇదునైనా ప్రార్థన మా కవచమైనా అవును తండ్రి, నేను మీ వెళ్ళకైనా ప్రార్థించే వారిగా ఉండాలి ప్రభా. ఇచ్చిన సమయాన్ని ప్రభా నిర్లక్ష్యం చేసుకోకుండా నా ప్రభా ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా ఉంచండి ప్రభా. ఉదయకాలం జరుగుతున్న ప్రభా ఆరాధన తంట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా, మధ్యాహ్నం జరుగుతున్న చలిదిలమైనా మీరు తోడుగా ఉండండి ప్రభా. ఈనైనా ఈవినింగ్ జరుగుతున్న ప్రభా, నైట్ జరుగుతున్న ప్రభా ఆరాధన తంట్లో మీరు తోడుకుండి నడిపించండి ప్రభా, సహాయాన్ని దయచేయండి ప్రభా. ఉదయకాలం ప్రభా మొదటి స్థానాన్ని ప్రభా మీకు ఇచ్చినట్లయితే నా ప్రభా ఉదయించడానికి ఎంతో సంతోషంతో ఉంటాం ప్రభా, ఎంతో ఆనందాన్ని ఉంటాం ప్రభా. ఈ లోకంలో క్షణ క్షణం మాత్రమేనా మేమైనా ఈయన సత్యమే మాట్లాడాలి ప్రభా, కానీ నిమిషం నిమిషమైన మానవులనైనా అపవిత్ర పడిపోతాం ప్రభా. నీ వాక్యం మాత్రం ఉన్నప్పుడు ప్రభా నేను నిజంగానైనా ఎంతో నా ప్రభా నీతి మార్గాలు నడుస్తామయ్యా. అవును తండ్రి, ఈ యొక్క వాక్యం చేకపుచ్చుకుని ప్రభా వివేకాలవంతులు మీ చెల్లిదిలో ప్రభా క్షణక్షేమం ప్రభా మీలో ఎదిగే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నేను యహోవైందు భయభక్తులు గల వారు మీలాగా ఆస్వాదించబడి కలిగించిన వేసుకునే మీ ఎందు భయభక్తులు కలిగినైనా మీలో నివసించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. సహాయం చేయించండి ప్రభా. నేను నీ బిడ్డలైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నానైనా నీ బిడ్డలందరూ ప్రభా ఉదయ కాలంలో నైట్ నా ప్రభా ఎంతగానో నేను డ్యూటీలు చేస్తూ ఉన్నానైనా నీ బిడ్డలకైనా నీ కృపా నీ కాదుల దయచేయండి ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. ఇది నన్ను కరోనా బాధిస్తున్న ప్రభా ఎంతమంది బాధపడించండి నేను వారిని కూడా ప్రభా రక్షించండి ప్రభా, వారిని కూడా కాపాడండి ప్రభా. అవును తండ్రి కొరకు నేను ప్రార్థిస్తున్నాయా, దినానికినైనా 800 క్రాస్ అయిపోతుంది ప్రభా, దినకినైనా తిరుగుతుంది ప్రభా, హాస్పిటల్ కూడా ప్రభా వద్దు నేను ట్రీట్మెంట్ చేయమంటున్నాడు ప్రభా. స్థితి ఏ రీతిగా అయిపోయింది ప్రభా, ఏ రోజు చూస్తున్నా ప్రభా, నేను మా బలం రక్షించింది ప్రభా, మమ్మల్ని కాపాడుదునైనా ఇప్పుడు రక్షించి దేవుడు నువ్వేనా ప్రభా. ఈ దేశంలోనైనా మేము తగ్గించుకుని ప్రభా నీ సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా మా యొక్క దేశాన్ని కాపాడుతానన్న ప్రభా, నిన్ను వెతికినప్పుడు నైనా నువ్వు స్వస్థపరుస్తున్నావు ప్రభా, మా పాపలు ఒప్పుకోమన్న ప్రభా. అవును తండ్రి మా పాపలు ఒప్పుకొనిస్తుందండి, మా యొక్క నైనా మాకు శాంతి సమాధానాలు ప్రభా మాకు దయచేయండి ప్రభా. మరిక ప్రపంచంలో నా ప్రభా కరోనా వైరస్ ఒక్కరినైనా నిర్మూలన చేసేది నా ప్రభా, సహాయం దయచండి ప్రభా. అది మీద నా ప్రభా 28వ తారీఖున నా ప్రభా చింతల పొడిలో జరుగుతున్న ప్రభా సహవాస కొడుకులైనా మీరే చూడు ఉంది ప్రభా, విహించండి ప్రభా. ఖమ్మంలో గురించిన సెల్ఫీ పట్లమైనా మీరు చూడగా ఉండండి ప్రభా. ఈ బిడ్డలైనా ఏ స్థలం ఉంది ప్రభా, ఏక సువార్త రక్షణ సువార్త ఇరుక్కున్నారు ప్రభా, ప్రతి చోట మీరు ఉంది ప్రభా. అనేక బహుగా మీ సన్నిధిలో వారికి బాధ్యమైనా బియ్యం మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ ప్రతి బిడ్డ మీకు నుండేనా ఆశయంతో నిలిచిపోతారని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థనలకు ఏ అధికారం శక్తిగా నన్ను అడుగుతూ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి.
Amen. Amen.